ఓం శాంతి. మురళి డేట్ 4/3/2026. ఈరోజు బాబా చెప్తున్నారు, అందరినీ మేల్కొల్పటం, అందరికీ మంచి దారి చూపించటం బ్రాహ్మణులైన మనందరి యొక్క కర్తవ్యం. ఎంతైతే మనం ఆత్మాభిమానిగా ఉంటూ బాబా పరిచయాన్ని వినిపిస్తామో అంతగా కళ్యాణం జరుగుతుంది. పేద పిల్లల్లో ఏ విశేషత ఉన్న కారణంగా షావుకార్ల కన్నా ముందుకు వెళ్లగలుగుతారు? పేద పిల్లలలో దాన పుణ్యాలు చెయ్యాలి అన్న శ్రద్ధ చాలా బాగా ఉంటుంది. పేద పిల్లలు భక్తిని కూడా బాగా తపనతో చేస్తారు. సాక్షాత్కారాలు కూడా పేదవారికే జరుగుతాయి. ధనవంతులకు తమ ధనం యొక్క నశ ఉంటుంది, వారితో పాపాలు కూడా ఎక్కువ జరుగుతాయి. కాబట్టి పేద పిల్లలు వారికన్నా కూడా ముందుకు వెళ్ళిపోతారు. దేహ అభిమానంలోకొచ్చి ఏ విధమైన ఫ్యాషన్లు చెయ్యకూడదు. దేనిపైన ఎక్కువ అభిరుచి ఉంచుకోకూడదు. చాలా చాలా సాధారణంగా వ్యవహరించాలి. పరస్పరం చాలా చాలా ఆత్మిక స్నేహంతో నడుచుకోండి. ఎప్పుడూ ఉప్పు నీరులా విడిపోకూడదు. బాబాకు సుపుత్రులుగా అవ్వాలి, అహంకారంలో ఎప్పుడూ రాకండి. బాబా పిల్లలుగా కావటంతోనే జన్మ సిద్ధ అధికారంగా ఈ మూడు లభించింది, కిరీటము, సింహాసనం, తిలకం. ప్రకాశిస్తున్న భాగ్య నక్షత్రాన్ని చూస్తూ ఉండాలి. మన భాగ్యాన్ని, భాగ్యవి దాత యొక్క గుణాలని మహిమ చేస్తూ ఉండాలి. భాగ్యాన్ని చూసుకుంటూ భాగ్యవి దాత యొక్క గుణగాయనం చేస్తే గుణ సంపన్నంగా అయిపోతాము. బలహీనతలను వర్ణించకండి, భాగ్యాన్ని వర్ణించండి. ప్రశ్నలకు అతీతంగా ఉండాలి, అప్పుడే సదా ప్రసన్న చిత్తులుగా ఉండే వరదానం లభిస్తుంది. ఇతరులను కూడా సహజంగా ప్రసన్నంగా చెయ్యగలుగుతాము. బ్రాహ్మణ జీవితంలో సఫలతకు ఆధారం ఎకానమి, ఏకనామి. ఒక్కరి వారిగా ఉండండి, అన్నిటిలో పొదుపుగా నడవండి. ఇదే బ్రాహ్మణ జీవితంలో సఫలతకు ఆధారం. మనమందరం ఎవరిమి ప్రసన్న చిత్త ఆత్మల. ఈరోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు మనుష్యులను మేల్కొల్పటం, దారిని చూపించటం మీ పని. ఎంతగా మీరు దేహీ అభిమానులుగా ఉంటూ బాబా పరిచయాన్ని వినిపిస్తారో అంతగా కళ్యాణం జరుగుతుంది. ప్రశ్న: పేద పిల్లలు తమ ఏ విశేషతల ఆధారంపై షావుకార్ల కన్నా ముందుకు వెళ్ళిపోతారు? జవాబు: పేదల్లో దాన పుణ్యాలు చెయ్యాలి అన్న శ్రద్ధ చాలా ఉంటుంది. పేదలు భక్తిని కూడా చాలా లగ్నంతో చేస్తారు. సాక్షాత్కారాలు కూడా పేదవారికే జరుగుతాయి. షావుకార్లకు తమ ధనపు నశ ఉంటుంది, వారితో పాపాలు ఎక్కువగా జరుగుతాయి. కావున పేద పిల్లలు వారికన్నా ముందుకు వెళ్ళిపోతారు. ಪಾಠ ಓಂ ನಮ ಶಿವಾಯ. ಓಂ ಶಾಂತಿ. ನೀವು ತಲ್ಲಿವಿ ತಂಡ್ರಿವಿ, ಮೇಮು మీ పిల్లలము అని ఆ పరంపిత పరమాత్ముణ్ణే మహిమ చేస్తారు. ఇది చాలా స్పష్టమైన మహిమ. ఎందుకంటే తాను రచయిత, లౌకిక తల్లి తండ్రులు కూడా పిల్లల రచయితలే, పారలౌకిక తండ్రిని కూడా రచయిత అని పిలుస్తారు. బంధువు సహాయకుడు అని ఎంతగానో మహిమ చేస్తారు. లౌకిక తండ్రికి ఇంత మహిమ ఉండదు. పరంపిత పరమాత్మ మహిమనే వేరు. బాబా జ్ఞానసాగరుడు, సర్వము తెలిసినవాడు అని పిల్లలు కూడా మహిమ చేస్తారు. వారిలో జ్ఞానమంతా ఉంది. ఈ జ్ఞానం శరీర నిర్వహణ కోసం నేర్చుకునే చదువు కాదు. వారిని జ్ఞానసాగరుడు అని అంటారు. కావున తప్పకుండా వారిలో ఈ జ్ఞానం ఉంటుంది కదా. ఇది ఏ జ్ఞానం? ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అన్న జ్ఞానాన్నే జ్ఞానము అని అంటారు. కావున బాబాలో మొత్తం జ్ఞానమంతా ఉంది. తాను జ్ఞానసాగరుడు, పతిత పావనుడు. కృష్ణుడిని ఎప్పుడూ పతిత పావనుడు లేక జ్ఞానసాగరుడు అని అనరు. అతడి మహిమ పూర్తిగా వేరు. వీరు ఇరువురూ భారతవాసులే. శివ్ బాబాకు కూడా భారతదేశంలో మహిమ ఉంది. శివ జయంతిని కూడా ఇక్కడే జరుపుకుంటారు. కృష్ణ జయంతిని కూడా జరుపుకుంటారు. గీతా జయంతిని కూడా జరుపుకుంటారు. ఈ మూడు జయంతులు ముఖ్యమైనవి. ఈ మూడింటిలో మొదటిది ఏది? శివునిదా కృష్ణుడిదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మనుషులు పూర్తిగా తండ్రిని మర్చిపోయారు. కృష్ణ జయంతిని చాలా ఆడంబరంగా ప్రేమతో జరుపుకుంటారు. శివ జయంతి గురించి ఎవరికి అంతగా తెలియదు. అంత మహిమ కూడా లేదు. శివుడు వచ్చి చేసిందేమిటి? అతని చరిత్ర గురించి ఎవ్వరికీ తెలియదు. కృష్ణుడు గురించి ఎన్నో విషయాలు వ్రాసేశారు. గోపికలను ఎత్తికెళ్లాడని, అల్లరి చేశాడని వ్రాశారు. ఆ సమయంలో జ్ఞానం శోభించదు కదా. ఎప్పుడైతే వృద్ధులుగా అవుతారో అప్పుడు జ్ఞానం వినిపిస్తారు. గీత కూడా కొంత సమయం తర్వాతనే వినిపించి ఉంటారు. శివుడు ఏం చేశాడో ఎవ్వరికీ ఏమీ తెలియదు. అజ్ఞాన నిద్రలో పడుకొని ఉన్నారు. నా చరిత్ర గురించి ఎవ్వరికీ తెలియదు అని బాబా అంటారు. నేనొచ్చి ఏం చేశాను? నన్నే పతిత పావనుడు అని అంటారు. నేనొస్తాను, నేనొచ్చినప్పుడు నాతో పాటు గీత కూడా ఉంటుంది. నేను సాధారణమైన అనుభవం ఉన్న వృద్ధ తనువులోకి వస్తాను. శివ జయంతిని మీరు భారతదేశంలోనే జరుపుకుంటారు. కృష్ణ జయంతి, గీతా జయంతి ఈ మూడు ముఖ్యమైనవి. రాముడు జయంతి ఆ తర్వాత జరుగుతుంది. ఈ సమయంలో ఏవైతే జరుగుతాయో అవి ఆ తర్వాత పండగలుగా జరుపుకోబడతాయి. సత్యత్రేతాయుగాలలో ఈ జయంతీలు ఏవీ ఉండవు. సూర్యవంశీల నుండి చంద్రవంశీలు వారసత్వాన్ని తీసుకుంటారు. ఇంకా ఎవరి మహిమ లేదు, కేవలం రాజుల పట్టాభిషేకాన్ని జరుపుకుంటారు. ఈ రోజుల్లో అందరూ పుట్టినరోజునే జరుపుకుంటూ ఉంటారు. అది సాధారణమైన విషయమే కదా. కృష్ణుడు జన్మ తీసుకుని ఎదిగాక రాజధానిని నడుపుతాడు, అందులో మహిమ ఏమీ లేదు. సత్యత్రేతాయుగాలలో సుఖమయమైన రాజ్యాలు నడుస్తూ వచ్చాయి. ఆ రాజ్యం ఎప్పుడు ఎలా స్థాపన అయ్యిందో పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. పిల్లలు, నేను కల్ప కల్పము కల్పపు సంగమ యుగంలో వస్తాను అని బాబా అంటారు. కలియుగ అంతిమంలో ప్రపంచం పూర్తిగా పతితంగా అయిపోతుంది. సత్యుగ ఆదిలో ప్రపంచం పావనంగా ఉంటుంది. నేను తండ్రిని, నేను పిల్లలైన మీకు వారసత్వాన్ని కూడా ఇస్తాను. కల్పపూర్వం కూడా మీకు వారసత్వాన్ని ఇచ్చాను. కావుననే మీరు పండగగా జరుపుకుంటూ వచ్చారు. కాని పేరు మర్చిపోవటం వలన కృష్ణుడు పేరుని వ్రాశారు. అందరికన్నా ఉన్నతమైన వారు శివుడే కదా. మొట్టమొదట వారి జయంతి జరిగిన తర్వాతనే సాకార మనుష్యుల జయంతి జరుగుతుంది. ఆత్మలన్నీ వాస్తవంగా పైనుండే కిందకు దిగుతాయి. నేను కూడా అవతరిస్తాను. కృష్ణుడు మాతృగర్భంలో జన్మ తీసుకున్నాడు. అందరూ పునర్జన్మల్లోకి రావలసిందే. శివబాబా ఒక్కరే పునర్జన్మలు తీసుకోరు. కాని వారు రావటమైతే వస్తారు కదా. కావున ఈ విషయాలన్నింటినీ బాబా కూర్చొని అర్థం చేయిస్తారు. బ్రహ్మ విష్ణు శంకర్లను త్రిమూర్తులుగా చూపిస్తారు కదా. బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది. ఎందుకంటే శివుడికి తన శరీరం లేదు. నేను ఇతని వృద్ధ తనువులోకి వస్తాను అని వారే స్వయంగా తెలియచేస్తారు. ఇతడికి తన జన్మల గురించి తెలియదు. ఇతడి అనేక జన్మల అంతిమ జన్మ ఈ జన్మ. కావున మొట్టమొదట శివ జయంతి పెద్దదో కృష్ణ జయంతి పెద్దదో అర్థం చేయించవలసి ఉంటుంది. కృష్ణుడు గీతను వినిపించినట్లయితే మరి కృష్ణుడు జయంతి తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత గీతా జయంతి జరగాలి. ఎందుకంటే కృష్ణుడు పెద్ద పెరగాలి కదా. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు కదా. కాని వాస్తవంగా శివ జయంతి తర్వాత వెంటనే గీతా జయంతి జరుగుతుంది. ఈ పాయింట్లను కూడా బుద్ధిలో ఉంచుకోవాలి. పాయింట్లైతే అనేకమున్నాయి. నోట్ చేసుకోకుండా ఇవి గుర్తుండవు. బాబా ఎంతో సమీపంగా ఉన్నారు. వారు శివ బాబాకు రథంగా ఉన్నారు. అయినా అన్ని పాయింట్లు సమయానికి గుర్తు రావటం కష్టము అని వారు కూడా అంటారు. అందరికీ ఇద్దరు తండ్రుల రహస్యాన్ని అర్థం చేయించండి అని బాబా అన్నారు. శివ్ బాబా జయంతిని జరుపుకుంటారు, మరి వారు తప్పకుండా వస్తారు కదా. క్రీస్తు, బుద్ధుడు మొదలైన వారు వచ్చి తమ ధర్మాలను స్థాపించారు కదా. వారి ఆత్మ కూడా శరీరంలోకి ప్రవేశించి ధర్మస్థాపన చేస్తుంది. వారు స్వర్గ స్థాపకుడైన తండ్రి, సృష్టి రచయిత. మరి వారు తప్పకుండా కొత్త సృష్టినే రచిస్తారు కదా. పాతదైతే రచించరు కదా. కొత్త సృష్టిని స్వర్గము అని అంటారు. ఇప్పుడు ఇది నరకం. నేను కల్ప కల్పము కల్పపు సంగమ యుగంలో వచ్చి పిల్లలైన మీకు రాజయోగ జ్ఞానాన్ని ఇస్తాను అని బాబా అంటారు. ఇది భారతదేశ ప్రాచీన యోగం. దీనిని ఎవరు నేర్పించారు? శివ్ బాబా పేరుని మాయం చేసేశారు. గీతా భగవంతుడు కృష్ణుడు అని ఒకవైపు అంటారు, మరలా విష్ణువు మొదలైన వారి పేర్లని కూడా చెప్తారు. శివుడు రాజయోగాన్ని నేర్పించారు అని ఎవ్వరికీ తెలియదు. శివ జయంతిని నిరాకారుడు జయంతిగానే చూపిస్తారు. వారు ఎలా వస్తారు, వచ్చి ఏం చేశారు? తాను సర్వుల సద్గతి దాత, ముక్తి ప్రదాత, మార్గదర్శకుడు. ఇప్పుడు సర్వ ఆత్మలకు మార్గదర్శకుడైన పరమాత్మ కావాలి. తాను కూడా ఆత్మనే. ఏ విధంగా మనుష్యులకు మనుష్యులు మార్గదర్శకులుగా ఉంటారో అలాగే ఆత్మలకు కూడా ఆత్మనే కావాలి. అతడిని పరమ ఆత్మ అనే అంటారు. మనుష్యులందరూ పునర్జన్మలు తీసుకొని పతితులుగా అవుతారు. మరలా పావనంగా తయారు చేసి ఎవరు తీసుకువెళతారు? నేనే వచ్చి పావనంగా తయారయ్యేందుకు యుక్తిని తెలియచేస్తాను అని బాబా అంటారు. కావున నన్ను స్మృతి చెయ్యండి, దేహ సంబంధాలను వదలండి అని కృష్ణుడు చెప్పలేరు. ఎందుకంటే అతను 84 జన్మలు తీసుకుంటారు. అన్ని సంబంధాలలోకి వస్తాడు. బాబాకు తన శరీరం లేదు. మీకు ఈ ఆత్మిక యాత్రను బాబానే నేర్పిస్తారు. ఇది ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి ఇచ్చే ఆత్మిక జ్ఞానం. కృష్ణుడు ఎవరికీ ఆత్మిక తండ్రి కాలేడు. అందరికీ ఆత్మిక తండ్రిని నేనే. నేనే మార్గదర్శకుడుగా అవ్వగలను. ముక్తి ప్రదాత, మార్గదర్శకుడు, శాంతి సాగరుడు, ఆనంద సాగరుడు, సదా పవిత్రుడు అని నన్నే మహిమ చేస్తారు. ఇప్పుడు ఆత్మలైన మీకు జ్ఞానాన్ని ఇస్తున్నాను. నేను ఈ శరీరం ద్వారా మీకు ఇస్తున్నాను అని బాబా అంటున్నారు. మీరు కూడా శరీరం ద్వారా జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. వారు తండ్రి వారి రూపాన్ని కూడా చూపించారు. ఏ విధంగా ఆత్మ ఒక బిందువుగా ఉంటుందో అలాగే పరమాత్మ కూడా బిందువే. వారు ప్రకృతిని మహిమ చేస్తారు. వాస్తవానికన్నింటికన్నా సహజ సిద్ధమైన అద్భుతం ఇదే. ఇంత చిన్న నక్షత్రంలో 84 జన్మల పాత్ర ఉంది. ఇదే అద్భుతం. డ్రామాలో తండ్రికి కూడా పాత్ర ఉంది. భక్తి మార్గంలో కూడా మీ సేవను చేస్తారు. మీ ఆత్మలో 84 జన్మల పాత్ర అవినాశీగా ఉంది. దీనినే సహజ సిద్ధమైన అద్భుతము అని అంటారు. దానిని ఎలా వర్ణించాలి? ఆత్మ ఎంత చిన్నది అని ఈ మాటలను విని ఆశ్చర్యపోతారు. ఆత్మ నిజానికి నక్షత్రంలాగా ఉంటుంది. 84 జన్మలను ఖచ్చితంగా అనుభవిస్తుంది. సుఖాన్ని కూడా అది చాలా ఖచ్చితంగా అనుభవిస్తుంది. ఇది సహజ సిద్ధమైనది. బాబా కూడా ఒక ఆత్మనే. వారు పరమ ఆత్మ. వారిలో జ్ఞానమంతా నిండి ఉంది. దానినే పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇది కొత్త విషయం. కొత్త వారు విని ఇంతటి జ్ఞానం ఏ శాస్త్రాలలోనూ లేదు అని అంటారు. అలా అన్న ఎవరైతే కల్పపూర్వం విన్నారో, వారసత్వం తీసుకున్నారో, వారే వృద్ధిని పొందుతూ ఉంటారు. సమయం పడుతుంది. ప్రజలెంతో మంది తయారవుతారు. అది సహజమైనది. రాజులుగా అవ్వటంలోనే శ్రమ ఉంది. మనుష్యులు చాలా ధనాన్ని దానం చేసినట్లయితే రాజకుటుంబంలో జన్మిస్తాము అని భావిస్తారు. పేదవారు కూడా తమ ధైర్యమనుసారంగా ఏదైతే దానం చేస్తారో దానిని బట్టి వారు కూడా రాజులుగా అవుతారు. ఎవరైతే పూర్తి భక్తులుగా ఉంటారో వారు దాన పుణ్యాలు కూడా బాగా చేస్తారు. షావుకార్లతో పాపాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. పేదవారిలో ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. వారు ప్రేమగా కొద్దిగా దానం చేసినా దానికి దాని ఫలితంగా ఎంతో లభిస్తుంది. పేదవారు భక్తి కూడా ఎక్కువగా చేస్తారు. నాకు దర్శనం ఇవ్వకపోతే తల నరుక్కుంటాను అని అంటారు. ధనవంతులు ఎప్పుడూ ఇలా చెయ్యరు. సాక్షాత్కారాలు కూడా పేదవారికే జరుగుతాయి. వారే దాన పుణ్యాలు చేస్తారు. రాజులుగా కూడా వారే అవుతారు. ధనవంతులకు అహంకారం ఉంటుంది. ఇక్కడ కూడా పేదవారికి 21 జన్మల సుఖం లభిస్తుంది. పేదవారు ఎక్కువగా ఉన్నారు. ధనవంతులు చివరిలో వస్తారు. ఇంత ఉన్నతంగా ఉన్న భారతదేశం ఇంత నిరుపేదగా ఎలా అయ్యిందో మీరు అర్థం చేసుకున్నారు. భూకంపాలు మొదలైన వాటి ద్వారా భవనాలన్నీ కూలిపోతాయి. కావున నిరుపేదలుగా అయిపోతారు. రావణ రాజ్యమున్న కారణంగా హాహాకారాలు జరుగుతూ ఉంటాయి. మళ్లీ ఇటువంటి వస్తువులు ఉండవు. ప్రతి దానికి కొంత వయస్సు ఉంటుంది కదా. అక్కడ మనుష్యుల ఆయువు ఏ విధంగా ఎక్కువగా ఉంటుందో అలాగే ఇళ్ళు భవనాల ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది. బంగారము, పాలరాయిలు మొదలైన వాటితో పెద్ద పెద్ద భవనాలు నిర్మించబడతాయి. బంగారు భవనాలు ఇంకా ఎక్కువ దృఢంగా ఉంటాయి. నాటకాలలో కూడా చూపిస్తారు కదా, యుద్ధాలు జరిగినప్పుడు ఇళ్ళు భవనాలు కూలిపోతాయి, మళ్లీ అవి తయారవుతాయి. వారు నాటకాలలో ఈ విధంగా ముందే తయారు చేసుకుని ఉంచుకుంటారు. స్వర్గంలో భవనాలు ఏవైతే తయారు చెయ్యబడతాయో వాటిని మేస్త్రీలు ఎలా తయారు చేస్తారో నాటకాలలో చూపించరు కదా. అలాంటి భవనాలే ఉంటాయి అని భావిస్తారు. ముందు ముందు మీకన్నీ సాక్షాత్కారమవుతాయి అని వివేకం చెప్తుంది. ఈ విషయాలలో పిల్లలకు ఏ సంబంధం లేదు. పిల్లలు చదువును చదవాలి, స్వర్గాధిపతులుగా అవ్వాలి. స్వర్గ నరకాలు అనేక సార్లు వచ్చి వెళ్ళాయి, ఇప్పుడు రెండూ గతించిపోయాయి. సంగమ యుగంలో ఉన్నాము, సత్యుగంలో ఈ జ్ఞానం ఉండదు. ఈ సమయంలో పిల్లలైన మీకు పూర్తి జ్ఞానముంది. లక్ష్మీనారాయణులకు ఈ రాజ్యం ఎవరిచ్చారో ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. వారు ఈ వారసత్వాన్ని ఎవరి నుండి పొందారు? ఇక్కడ ఈ చదువును చదువుకొని స్వర్గానికి యజమానులుగా అవుతారు. మరలా అక్కడకు వెళ్లి భవనాలు మొదలైనవి నిర్మిస్తారు. సర్జన్లు కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ని నిర్మిస్తారు కదా. బాబా, పిల్లలైన మీకు దిన ప్రతిదిన మంచి మంచి పాయింట్స్ ను వినిపిస్తున్నారు. మనుష్యులను సుజాగృతులను చేసి వారికి దారిని చూపించటమే మీ పని. బాబా ఎంతో ప్రేమగా అర్థం చేయిస్తారు. ఇక్కడ దేహ అభిమానపు అవసరం లేదు. బాబాకు ఎప్పుడు దేహ అభిమానం రాదు. మీరు దేహీ అభిమానులుగా అయ్యేందుకే ఎంతో కష్టపడతారు. ఎవరైతే దేహీ అభిమానులుగా అయ్యి బాబా పరిచయాన్ని ఇస్తారో వారు అనేకుల కళ్యాణం చేస్తారు. ముందు దేహ అభిమానం రావటం వలన ఇతర అనేక వికారాలు కూడా వచ్చేస్తాయి. గొడవ పడటం, దెబ్బలాడుకోవటం, నవాబుల్లాగా నడవటం, ఇదంతా దేహ అభిమానమే. మనది రాజయోగమే అయినా కూడా చాలా సాధారణంగా ఉండాలి. చిన్న విషయంలో కూడా అహంకారం వచ్చేస్తుంది. మంచి అందమైన గడియారాన్ని చూస్తే దాన్ని ధరించాలి అని మనస్సులో కలుగుతుంది, చింతన జరుగుతూ ఉంటుంది. దీన్ని కూడా దేహ అభిమానం అనే అంటారు. మంచి ఖరీదైన వస్తువు ఉన్నట్లయితే దాన్ని జాగ్రత్తగా సంభాళించవలసి ఉంటుంది. అది పోతే చింతన నడుస్తుంది. అంతిమ సమయంలో ఏదైనా గుర్తొచ్చినట్లయితే పదభ్రష్టులుగా అయిపోతారు. ఇవి దేహ అభిమానపు అలవాట్లు. మరలా వారు సేవకు బదులుగా డిసర్వీస్ కూడా తప్పకుండా చేస్తారు. రావణుడు మిమ్మల్ని దేహ అభిమానులుగా తయారు చేశాడు. బాబా ఎంత సాధారణంగా ఉన్నారో చూడండి. ప్రతి ఒక్కరి సేవను చూడటం జరుగుతుంది. మహారథి పిల్లలు తమ ప్రభావాన్ని చూపాలి. మీరు ఫలానా స్థానానికి వెళ్లి ఉపన్యాసమివ్వండి అని మహారథులకే వ్రాయటం జరుగుతుంది. ఒక్కరినొక్కరు పిలుచుకుంటూ ఉంటారు, కానీ పిల్లలలో చాలా దేహ అభిమానముంటుంది. ఉపన్యాసమివ్వటంలో బాగున్నా పరస్పరం ఆత్మిక స్నేహం లేదు. దేహ అభిమానం ఉప్పు నీరులాగా చేసేస్తుంది. ఏ విషయంలోనూ వెంటనే విసుగు చెందకూడదు. కావున ఎవరినైనా ఏదైనా అడగవలసి ఉంటే వచ్చి బాబాను అడగండి. మీకెంతమంది పిల్లలు అని బాబాను అడిగితే, నాకు పిల్లలు లెక్కలేనంత మందున్నారు, కాని అందులో కొందరు కుపుత్రులు, కొందరు మంచి మంచి సుపుత్రులు ఉన్నారు అని అంటారు. ఇటువంటి తండ్రికి ఆజ్ఞాకారులుగా, నమ్మకస్తులుగా తయారవ్వాలి కదా. అచ్చా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, దేహ అభిమానంలోకి వచ్చి ఏ విధమైన ఫ్యాషన్లను చెయ్యకూడదు. ఎక్కువ అభిరుచులను ఉంచుకోకూడదు. చాలా చాలా సాధారణంగా వ్యవహరించాలి. రెండో పాయింట్, పరస్పరం చాలా చాలా ఆత్మిక స్నేహంతో నడుచుకోవాలి. ఎప్పుడూ ఉప్పు నీరులా విడిపోకూడదు. బాబాకు సుపుత్రులుగా అవ్వాలి. అహంకారంలోకి ఎప్పుడూ రాకూడదు. వరదానం తన భాగ్యము మరియు భాగ్యవి దాత యొక్క గుణాలను గానం చేసే సదా ప్రసన్న చిత్త భవ. మొత్తం బ్రాహ్మణ పిల్లలందరికీ జన్మతోనే కిరీటము, సింహాసనము మరియు తిలకం జన్మసిద్ధ అధికార రూపంలో ప్రాప్తిస్తాయి. కావున ప్రకాశిస్తున్న ఈ భాగ్య సితారాను చూస్తూ మీ భాగ్యాన్ని మరియు భాగ్యవి దాత యొక్క గుణాలను గానం చేస్తూ ఉండండి. అప్పుడు గుణ సంపన్నంగా అయిపోతారు. మీ బలహీనతల గుణాలను గానం చెయ్యకండి. భాగ్యపు గుణగానం చేస్తూ ఉండండి. ప్రశ్నల నుండి అతీతంగా ఉండండి. అప్పుడే సదా ప్రసన్న చిత్తులుగా ఉండే వరదానం లభిస్తుంది. ఆపై ఇతరులను కూడా సహజంగానే ప్రసన్నంగా చెయ్యగలరు. స్లోగన్, ఏక్ నామీగా మరియు ఎకానమీగా నడుచుకోవటమే బ్రాహ్మణ జీవితంలో సఫలతకు ఆధారం. అంటే ఒక్కరి వారిగా నడవాలి, పొదుపుగా నడవాలి. అప్పుడే బ్రాహ్మణ జీవితంలో సఫలత పొందుతారు. అవ్యక్త ప్రేరణ పాయింట్, నిశ్చయమనే పునాదిని దృఢంగా చేసుకుని సదా నిర్భయంగా నిశ్చింతంగా ఉండండి. నిశ్చయం ఎల్లప్పుడూ నిశ్చింతులుగా తయారు చేస్తుంది. మరియు ఎవరైతే నిశ్చింత స్థితిలో ఉంటూ ఏ కార్యాన్నైనా చేస్తారో వారు ఆ కార్యంలో తప్పకుండా సఫలమవుతారు. ఎందుకంటే నిశ్చింత స్థితిలో బుద్ధి మంచిగా నిర్ణయిస్తుంది. యథార్థ నిర్ణయానికి ఆధారం నిశ్చయ బుద్ధి. నిశ్చింత స్థితి, ఇక ఇందులో ఆలోచించే అవసరమే ఉండదు. ఓం శాంతి.